ఆస్ట్రేలియాలో పార్క్ రూల్స్ మరియు అక్కడ పాటించవలసిన పద్ధతుల గురించి. ఆస్ట్రేలియాలో బోలెడు పార్కులున్నాయి. స్ప్రింగ్ సమ్మర్ వచ్చిందంటే అందరం పార్కుల్లోనే ఉంటాం. అంత ఇష్టం మనకి పార్కులు అంటే. పార్కులు మనకి వివిధ రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. కొంతమంది డాగ్ వాకింగ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఎక్సర్సైజ్, విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు, ఫ్రెండ్స్తో చిట్ చాటింగ్, పుట్టినరోజు పండగలు, బోల్డెన్ పార్టీలు చేసుకుంటూ ఉంటాం కదా. చక్కటి పచ్చని వాతావరణంలో సేద తీరుతూ ఉంటాం. సో పార్కుల్లో అనుసరించే రూల్స్ తెలుసుకోవడం, అక్కడున్న ఫెసిలిటీస్ని వాడుకుంటూ ఎవరికీ ఇబ్బంది లేకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ విషయం. సో ఆ విషయం గురించి ఇప్పుడు ఈ పాడ్కాస్ట్లో మనం తెలుసుకుందాం. నా పేరు సంధ్యా వేదూరి. ఎస్బీఎస్ తెలుగు వెబ్సైట్ sbs.com.au/తెలుగు ద్వారా ఈ పాడ్కాస్ట్ను వినండి, లేదా ఎస్బీఎస్ తెలుగు ఫేస్బుక్ పేజీ ద్వారా లింక్ మీకు అందజేయబడుతుంది. ఆ లింక్ని క్లిక్ చేసి కూడా ఈ పాడ్కాస్ట్ని మీరు వినొచ్చు. ఎస్బీఎస్ తెలుగు ఫేస్బుక్ పేజీని ఖచ్చితంగా లైక్ చేసి ఫాలో చేయండి. ఆస్ట్రేలియాలో 50,000కు పైగా పార్కులున్నాయి. అందులోని సిడ్నీలో 400 పబ్లిక్ పార్కుల దాకా ఉన్నాయి. వీటిలో చిన్న పార్కుల నుంచి పెద్ద సబర్బన్ రిజార్ట్స్ లేదా హెరిటేజ్ లిస్టెడ్ గార్డెన్స్ వరకు ఉన్నాయి. సిటీ ఆఫ్ సిడ్నీ కౌన్సిల్లో గ్రీనింగ్ అండ్ లీజర్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్న జోయల్ జాన్సన్ మనకి ఇప్పుడు వివరిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ, చాలా వరకు పార్కులు స్టేట్ గవర్నమెంట్ కానీ ట్రస్టులు మేనేజ్ చేస్తూ ఉంటారట. సిటీలో పార్కులు అయితే మోస్ట్లీ కౌన్సిల్ వాళ్లే మేనేజ్ చేస్తారు అని ఆయన చెప్పుకొచ్చారు. మీరు వెళ్లే పార్కు ఎవరు మేనేజ్ చేస్తున్నారు అని తెలుసుకోవడం మీకు చాలా ఇంపార్టెంట్ అని జాన్సన్ వివరిస్తున్నారు.
Each council area, each local government area does have different rules. I think you would in the main find them very similar, but depending on where you visit in Australia, there may be different issues or, you know, facilities or things happening in that local government area. So very important to check with your local council.
Public safety, city park regulations, అందరికీ సమానంగానే ఉంటాయి. కొన్ని ఇన్నర్ సిటీ పార్కుల్లో క్యాంపింగ్లు, బార్బెక్యూలు వాటిపై నిషేధం ఉంటుంది. ఇటువంటివి జాగ్రత్తగా పరిగణించాలని జాన్సన్ వివరిస్తున్నారు.
Our parks are like people's backyards, so we have signage that encourages people to share and respect the spaces that we provide. And yeah, one thing we don't allow is parking vehicles or camping in any of our parks. But things like drinking alcohol, we do have certain areas where that's restricted and certain areas where that's not restricted. So really important to check the park signage, and we have pictograms where possible so that people can pick up pretty quickly what's allowed and not allowed.
Sammy Domenson ki iddaru pillalu. కమ్యూనిటీలో కుటుంబాలకి ఉచిత విహారయాత్రలు అంటే ట్రావెల్ టిప్స్ ఇస్తూ రికమెండేషన్స్ చేస్తూ ఉంటారు. మామా నోస్ మెల్బర్న్ అనే వెబ్సైట్ యొక్క కో డైరెక్టర్ కూడా. ఆమె సిటీలో అన్ని గ్రీన్ స్పాట్స్, అన్ని గ్రీన్ పార్క్స్ని చాలా వరకు కవర్ చేసేసారు. ఆవిడ మాట్లాడుతూ, పేరెంట్స్కి పిల్లలకి పార్కుల్లో పెద్దగా రూల్స్ ఏమి ఉండవు, కానీ పెద్ద పార్కుల్లో ఆడుకోవడానికి మాత్రం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలని చెబుతున్నారు.
Places like botanical gardens where you can't kick a football, and there might be some, you know, regulations about ball sports or large parties of people gathering in some botanical gardens.
Park మరియు playground etiquette గురించి మాట్లాడితే, జస్ట్ మనం ఎవరైనా తర్వాత వచ్చి ఆడుకుంటారు, జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఒక్క ఆలోచన ఉంటూ నీట్గా మెయింటైన్ చేయగలిగితే సరిపోతుంది అని డాబిన్సన్ వివరిస్తున్నారు.
Things like taking your rubbish with you if you can, or finding a rubbish bin to use before you leave, cleaning up after yourself, making sure that the kids are playing on appropriately sized play equipment. You know, if you've got a toddler area, you don't want to be sending big kids coming down the slide with the little kids. It could be a bit intimidating. So there's just a little bit of common sense when it comes to those.
మీ పిల్లలు పుట్టినరోజులు పార్కుల్లో కనుక చేసినట్లయితే మిగతా వాళ్ళు కూడా తర్వాత దాన్ని వాడుకుంటారు సుమి అని జాగ్రత్తగా క్లీన్ చేసి పాటలు, సౌండ్లు అన్నీ తక్కువ పెట్టుకుంటే ఇతరులకి ఇబ్బంది లేకుండా మనం చూసుకోగలిగితే సరిపోతుంది అని ఆమె వివరిస్తున్నారు.
You just need to be, I guess, mindful about noise, making sure you're not bringing the biggest boombox you've got, and keeping things under control in terms of the kids running around, I suppose. And take your streamers home with you if you're decorating. Make sure all of that party stuff goes with you.
మీరు ఫ్యామిలీ గ్యాదరింగ్ లాంటిది పెద్దవి చేయాలనుకుని బార్బెక్యూ స్పాట్స్ అవన్నీ ఉపయోగించుకోవాలనుకుంటే నార్మల్గా పార్కుల్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్లోనే ఉంటుందన్నమాట. కానీ మీరు పెద్ద ఫంక్షన్స్ అంటే పెళ్ళిళ్ళు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లేదా కమర్షియల్ యాక్టివిటీస్ పార్కుల్లో రన్ చేయాలనుకుంటే మాత్రం మీరు బుకింగ్ చేసుకోవాలి. జాన్సన్ సిడ్నీలో జరిగిన కొన్ని విషయాల గురించి, అంటే ఇక్కడ జరిగే కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి ఇప్పుడు వివరిస్తున్నారు.
We have a few spots that are popular for weddings. So for example, Observatory Hill Park is very popular for weddings, so you do need to book. in those locations, and events that would typically need approval are things that are going to have a major impact on the park, or, you know, very large concerts or markets or commercial activities where you're selling things. Those sorts of things need approval. And so a venue management team would consider what you're wanting to do, say yes or no, and then provide conditions of use if it's approved.
మీరు బార్బెక్యూని ఉపయోగిద్దాం అనుకుంటే మొదట ఫైర్ వార్నింగ్స్ ఏమైనా ఉన్నాయో అని చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పార్కుల్లో ఫిట్నెస్ లేదా వెల్నెస్ క్లాసెస్ లాంటివి రన్ చేయాలి అనుకుంటే మాత్రం మీకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. స్కాట్ హంట్, ఫిట్నెస్ ఎన్హాన్స్మెంట్ ఫౌండర్ మరియు సీఈఓ, ఆయన 3 states అంటే 3 రాష్ట్రాల్లో అవుట్డోర్ ఫిట్నెస్ క్లాసెస్ అరేంజ్ చేస్తూ ఉంటారు. బ్రిస్బెన్ సిటీలో పర్మిట్ ఎలా వస్తుంది, ఆయన క్లాసెస్ ఎలా నిర్వహిస్తున్నారో ఇప్పుడు మనకి వివరిస్తున్నారు.
If you're training less than 10 people at once, say typical one-on-one, two-on-one personal training, you need a permit, but it's free. And then if you have a group of more than 10 people, such as a boot camp, then you do need to pay for a permit, and that's about $1,200 per year. Obviously, have a bigger impact on the environment and the community if you've got groups of 10 or 20 people.
నార్మల్గా హెల్త్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ని దృష్టిలో పెట్టుకుని కమర్షియల్ యాక్టివిటీస్ అంటే ఫిట్నెస్, వెల్నెస్ క్లాసెస్ అలాంటివన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళు వెరిఫై చేస్తూ ఉంటారు. కౌన్సిల్ వాళ్ళు రెగ్యులేషన్స్ పెట్టడానికి అదే ముఖ్యమైన కారణం.
The great thing about them saying you need a permit is it helps them check that personal trainers are actually qualified and insured who are working in the parks. From the consumer point of view, what they should also be doing is actually looking at that person and going, do they have the appropriate council approval? If they don't, well, check they've got insurance anyway. Just because someone looks like they might be awesome in a local park doesn't mean they're insured, qualified, registered, and safe for you. So don't assume. Do a little bit of research on it.
పార్కుల్లో రూల్స్ అన్ని సాధారణ ప్రజలకు మరియు వ్యాపార యజమానులకు అర్థమయ్యేలాగా స్పష్టంగా ఉంటాయని మిస్టర్ హన్ వివరిస్తున్నారు. ఏదైనా అర్థం కాని సమయంలో కౌన్సిల్ ని కనుక్కోవడం మంచిదని ఆయన సూచిస్తున్నారు.
What does council actually crack down on? They tend to only act on complaints. If you're not upsetting the community, which you probably shouldn't, especially if you're a local business owner, then you're probably not going to be asking for trouble. So I think just have that common courtesy and respect and realize, hey, it's not your park, it's a community's park, and look after the environment.
మీరు ఇప్పుడు ఆస్ట్రేలియాలో సిటీ పార్క్ రూల్స్ మరియు అక్కడ పాటించాల్సిన పద్ధతుల గురించి తెలుసుకున్నారు. ఇది ఆస్ట్రేలియాలో తెలుసుకోవాల్సిన విషయాల్లో ఒకటి. నా పేరు సంధ్యావేదూరి. ఇంత మంచి పాడ్కాస్ట్లను మీరు ఇంకా వినాలనుకుంటున్నారా? sbs.com.au/తెలుగు వెబ్సైట్ ద్వారా ఇంకా వినండి. మీరు కనుక ఏదైనా విషయాల్లో ఎక్స్పర్టా, SBS తెలుగు ఫేస్బుక్ మెసేంజర్ ద్వారా మాకు మెసేజ్ చేయండి, కమ్యూనిటీకి సాయం చేయండి.